ఓం శాంతి. మురళీ డేట్ 11/6/2026. మధురమైన పిల్లలు, పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు ఒక్క బాబాపై పూర్తి ప్రీతిని ఉంచుకోండి. మీ ప్రేమ ఇంకా ఏ దేహదారీలతో ఉండకూడదు. ప్రశ్న: ఎవరైతే మన దైవీ సాంప్రదాయానికి చెందినవారో వారి ముందు ఏ మాటలు తిరుగుతూ ఉంటాయి? జవాబు: బాబాని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి అని, దేవీ దేవతా ధర్మ స్థాపన జరుగుతుందని మీరు వారికి తెలియచేసినప్పుడు వారి ముందు ఈ మాటలు తిరుగుతూ ఉంటాయి. నేను దేవతగా తయారవ్వాలి, కావున నా ఆహార వ్యవహారాలు చాలా శుద్ధంగా ఉండాలి అని వారి బుద్ధిలోకి వస్తుంది. పాట బోలానాథుడు కన్నా అతీతమైన వారు ఎవరూ లేరు. ఓం శాంతి. బోలానాథుడి పిల్లలు వింటున్నారు. ఎవరి నుండి వింటున్నారు? బోలానాథుడు ద్వారా వింటున్నారు. బోలానాథుడు అని శివుడునే అంటారు. అతని పేరే శివ. బోలానాథుని పిల్లలు అనగా శివుని పిల్లలు. ఆత్మ ఈ చెవుల ద్వారా వింటుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మ అభిమానులుగా అయ్యారు. పిల్లలు టేప్ రికార్డు ద్వారా మురళిని విన్నట్లయితే తమకు శివబాబా పరిచయాన్ని ఇస్తున్నారు అని అర్థం చేసుకుంటారు. నేను సర్వ ఆత్మలకు తండ్రిని. నన్నే మీరు పరమపిత పరమాత్మ అని అంటారు. వారిని ఎల్లప్పుడూ తండ్రి అని అంటారు. ఇతడిని తండ్రి అని ఎవరు అంటారు? ఇతడు ఒక ఆత్మ. ఆత్మకిప్పుడు ఈ జ్ఞానం లభించింది. ఇంకా ఏ ఇతర మనుష్య మాత్రులలోనూ ఈ జ్ఞానం లేదు. ఆత్మైన మనకు ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఒకరు సాకారుడు, మరొకరు నిరాకారుడు. అతను పరమపిత. ఈ విధంగా ఎవరు అర్థం చేయించలేరు. బాబా తప్ప ఇంకా ఎవరు ఈ విషయాలు అడగలేరు. మీరు పరంపిత పరమాత్మ, గాడ్ ఫాదర్ అని ఎవరినైతే పిలుస్తారో అసలు వారిని దేనికోసం పిలుస్తారు? లౌకిక తండ్రిని పిలుస్తారా లేక పారలౌకిక తండ్రిని పిలుస్తారా? లౌకిక తండ్రిని గాడ్ ఫాదర్ అని అంటారా? హిందీలో పరమపిత అన్న పదముంది. అతను ఒక్క నిరాకారుడే. ఈశ్వర లెక్క ప్రభు భగవంతుడు అని అన్నప్పుడు తండ్రి అనుభూతి కలగదు. గాడ్ ఫాదర్ అన్న పదం బాగుంది. అతడు నా తండ్రి అని ఆత్మ అంటుంది. లౌకిక తండ్రి కేవలం శారీరక తండ్రి మాత్రమే. మీకు ఎంతమంది తండ్రులు అని మిమ్మల్ందరినీ ప్రశ్నించటం జరుగుతుంది. ఒకరు లౌకిక తండ్రి, ఇంకొకరు పారలౌకిక తండ్రి. వారిరువురులోనూ ఎవరు పెద్ద? తప్పకుండా పారలౌకిక తండ్రే అని అంటారు కదా. సర్వులను పతితుల నుండి పావనులుగా తయారు చేసే పార్లౌకిక తండ్రి అని వారికి మహిమ ఉంది. ఇది కూడా మీరు ఇప్పుడే అర్థం చేసుకుంటారు. ప్రపంచంలో దీనిని ఎవరు అర్థం చేసుకోరు. మీకు పారలౌకిక తండ్రితో ప్రీతి ఉందని బాబా అర్థం చేయించారు. ఇతరులకు వినాశనకాలే విపరీత బుద్ధి ఉంటుంది. ఇప్పుడిది వినాశన సమయం. ఇప్పుడు ఆ మహాభారత యుద్ధం జరగనున్నదని కొందరికి తెలుసు. విమానాలు, ట్యాంకులు మొదలైనవి ఒకరికొకరు సప్లై చేసుకుంటున్నారు. అందరికీ ఇచ్చుకుంటూ ఉంటారు. డబ్బులిస్తే ఎవరికి ఏది కావాలనుకుంటే అది వారికిచ్చేస్తారు. అప్పుగా కూడా తీసుకుంటారు. కావున విమానాలు, బాంబులు మొదలైనవన్నీ ఖరీదు చేస్తారు. ఈ వస్తువులన్నీ చాలా ఖరీదైనవి. విదేశీయులు తయారు చేస్తారు. వారు మళ్లీ వాటిని అమ్ముతూ ఉంటారు. భారతవాసులు విమానాలు మొదలైనవి తయారు చెయ్యరు. ఈ వస్తువులన్నీ బయట నుండి వచ్చాయి. ఏ వస్తువులనైతే కొంటారో వాటిని తప్పకుండా ఉపయోగిస్తారు కదా. పారెయ్యటానికైతే కొనరు కదా. వారు వినాశన కాలంలో విపరీత బుద్ధి కలిగిన యాదవులు. వారు యూరప్ లో ఉంటారు. అందులో అందరూ వచ్చేస్తారు. భారతదేశం అవినాశి ఖండం. ఎందుకంటే ఇది అవినాశి తండ్రి జన్మస్థానం. ఎప్పుడైతే పాత ప్రపంచం వినాశనం అవ్వవలసి ఉంటుందో అప్పుడు బాబా వస్తారు. అందులోనూ ఏ స్థానమైతే ఎప్పుడూ వినాశనం అవ్వదో అక్కడే వారు జన్మ తీసుకుంటారు. బాబా వచ్చారు కాబట్టి శివ జయంతిని జరుపుకుంటారు. కానీ శివ బాబా ఎప్పుడొస్తారో వారెవరికీ తెలియదు. అందులోనూ వినాశనం కోసం ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు వారు వస్తారు. ఆ యూరప్ వాసులు యాదవ సాంప్రదాయానికి చెందినవారు. వారు సత్తీగంలో ఉండరు. బౌద్ధులు, క్రిస్టియన్లు మొదలైన వారెవ్వరూ ఉండరు. వారికి వినాశన కాలంలో విపరీత బుద్ధి ఉంటుంది. ఎందుకంటే పరమాత్మ అయిన తండ్రిని సర్వవ్యాపి అని అంటారు. మీరు వినాశన కాలంలో ప్రీతి బుద్ధి కలిగి ఉంటారు. మీకు తండ్రి గురించి తెలుసు. మనం 84 జన్మలు తీసుకున్నామని మీకు తెలుసు. 84 జన్మలలో పాపాత్మలుగా తమో ప్రధానులుగా అయిపోయారు. భారతదేశవాసులే 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది. అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఇది అందరి ఖయామత్ సమయం, అనగా మృత్యు సమయం. ఆ యాదవులకు కూడా ఈశ్వరునిపై ప్రీతి లేదు. కావుననే వినాశన కాలే విపరీత బుద్ధి అని అంటారు. కావున ఏ దేహదారి మనుష్యులపై ప్రీతిని కలిగి ఉండకూడదు. వారు కేవలం రచన మాత్రమే, వారి నుండి వారసత్వం లభించదు. సోదరులకు సోదరుల నుండి వారసత్వం లభించదు కదా. ఇది మీకు బాగా అర్థం చేయించబడింది. వారిది వినాశన కాలంలో విపరీత బుద్ధి, మీది ప్రీతి బుద్ధి అని పిల్లలైన మీరు కూడా భావిస్తారు. ఇందులోనూ ఎవరికైతే తీవ్రమైన ప్రీతి ఉంటుందో బాబాపై పూర్తి ప్రీతిని కలిగి ఉంటారో వారు బాబాకు సత్యాన్ని వినిపిస్తారు. ఇంకా ఎవరిపైన ప్రీతిని పెట్టుకోకూడదు. మనం బాబా నుండి 21 జన్మల వారసత్వాన్ని తీసుకుంటున్నాం. కొత్త ఇల్లు నిర్మించినప్పుడు కొత్త ఇంటిపై ప్రేమ కలుగుతుంది. పాత ఇల్లు కూలిపోతుందని అర్థం చేసుకుంటారు. కావున ఇప్పుడు మనం కూడా పాత ప్రపంచం నుండి మనస్సుని తొలగించుకుంటూ ఉంటాం. దినప్రతి దినం వాయుమండలం పాడవుతూ ఉంటుంది అని బాబా అర్థం చేయిస్తున్నారు. ఎన్ని గొడవలు జరుగుతాయో మీరు చూస్తారు. అప్పుడు ఇక ఇదంతా సమాప్తమవుతుంది. మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి అని భావిస్తారు. మరి కొత్త ప్రపంచాన్ని స్మృతి చెయ్యవలసి ఉంటుంది కదా. అనంతమైన తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యాలి. ఇంకా ఎవరిని స్మృతి చేసినా ఏమీ లభించదు. భక్తి మార్గంలో వారిని ఎంతగానో స్మృతి చేస్తూ ఉంటారు. తల్లి తండ్రులను, మిత్ర సంబంధికులను తలుచుకుంటూ కూడా మరలా దేవీ దేవతలను ఎంతగానో స్మృతి చేస్తారు. నీళ్లల్లో స్నానం చేస్తారు, దానిని పతిత పావనిగా భావిస్తారు. బాణం వేస్తే అందులో నుండి గంగ వచ్చినట్లుగా చూపిస్తారు. గంగా జలాన్ని నోట్లో వేసుకుంటారు. గంగాజలం కొద్దిగా లభించినా ముక్తి పొందుతాము అని భావిస్తారు. కాని ఇక్కడ ఉండేవి జ్ఞాన విషయాలు అని బాబా అంటారు. మీకు కొద్దిగా జ్ఞానం ఉన్నా మీకు ఫలం లభిస్తుంది. ఈ జ్ఞానం వినవలసి ఉంటుంది. అమృతం తాగే వస్తువు కాదు, అది జ్ఞానం. భోగు రోజున అమృతం తాగిస్తారని భావించకండి. అది కేవలం తీయని నీరు మాత్రమే. కానీ ఇది జ్ఞాన విషయం. జ్ఞానము అనగా తండ్రిని మరియు సృష్టి ఆది మధ్య అంతములను తెలుసుకోవటం. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది? ఎవరెవరు 84 జన్మలు తీసుకుంటారు అన్నది తెలుసుకోవాలి. అందరూ తీసుకోలేరు. మొట్టమొదట భారతవాసులే వస్తారు. వారే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఎవరైతే దేవతలుగా ఉంటారో వారే 84 జన్మలు అనుభవించి పతితులుగా అయిపోతారు. బాబా వచ్చి మళ్లీ ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేస్తారు. మనుషులు దేహ అభిమానంలోకి వచ్చి పంచ వికారాలలోకి చిక్కుకుపోతారు. ఇప్పుడిది రావణ రాజ్యం. సత్యగం దైవీ రాజ్యంగా ఉండేది. శివ్ బాబానే స్వర్గపురిని రచిస్తారు. సూర్యవంశీలైన లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. ఇప్పుడు దాని స్థాపన జరుగుతుందని మీకు తెలుసు. మీకు వినాశన కాలంలో ప్రీతి బుద్ధి ఉంది, కావున మీరు విజయీలుగా అవుతారు. మొత్తం విశ్వమంతటిపై మీరు విజయాన్ని పొందుతారు. దీన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఈ భారతదేశ వాసులే ఇప్పుడు కలియుగంలో ఉన్నారు. మళ్లీ వారు బదిలీ అయ్యి స్వర్గంలోకి వెళతారు. పాత ప్రపంచాన్ని వదిలేయాలి. ఇవి వికారీ సంబంధాలు. వీటిని బంధనము అని అంటారు. మీరు వికారీ బంధనాల నుండి బయటపడి నిర్వికారీ సంబంధంలోకి వెళతారు. మళ్లీ మీరు మరు జన్మలో వికారీ బంధనంలోకి రారు. అక్కడ ఉండేదే నిర్వికారీ సంబంధం. ఈ సమయంలో ఇది అసూరీ బంధనం. మాకు శివ బాబాపై ప్రేమ ఉంది అని ఆత్మ అంటంది. బ్రాహ్మణులైన మీకు ప్రీతి ఉంది, ఎందుకంటే మీరు వారిని యథార్థంగా తెలుసుకున్నారు. తండ్రి గురించి, సృష్టి చక్రం గురించి మీరు తెలుసుకొని ఇతరులకు అర్థం చేయిస్తారు. ఎంతగా మీరు ఇతరులకు అర్థం చేయిస్తారో అంతగా అనేకుల కళ్యాణాన్ని చేస్తారు. ఎవరైతే ఎక్కువగా అర్థం చేసుకుంటారో వారే చురుకుగా ఉంటారు, ఉన్నత పదవిని కూడా పొందుతారు. తక్కువగా సేవ చేసినట్లయితే పదవి కూడా తక్కువగానే లభిస్తుంది. మొత్తం ప్రపంచమంతా పతితమైనదే. ప్రతి ఒక్కరికి పతితుల నుండి పావనంగా అయ్యే దారిని తెలియచేయాలి. ఇంకా ఏ ఉపాయమూ లేదు. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. దైవీ సాంప్రదాయానికి చెందిన వారి ముందు ఈ మాటలు మారుమ్రోగుతూ ఉంటాయి. ఇవి యథార్థమైన విషయాలేనని వారు అర్థం చేసుకుంటారు. మనం తప్పకుండా దేవీ దేవతలుగా అవుతాము. మనకు భోజనం కూడా శుద్ధమైనదే కావాలి. దైవీ గుణాలను కూడా ఇక్కడ ధారణ చెయ్యాలి. సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి. ఇప్పుడు మీరు అలా తయారవుతున్నారు. ఈ లక్ష్మీనారాయణులు దేవతలు. వీరికి నివేదన చేసేటప్పుడు సిగరెట్లు మొదలైనవి ఎక్కడన్నా నివేదన చేస్తారా? సిగరెట్లు తాగేవారు ఉన్నత పదవిని పొందలేరు. అవి దైవీ వస్తువులు కాదు. సిగరెట్లు తాగితే, లేక ఉల్లిపాయలు వెల్లిపాయలు తింటే ఇంకా కిందకు పడిపోతారు. ఇది వదిలేస్తే ఆరోగ్యం పాడైపోతుంది అని అంటారు. శివ్ బాబాను స్మృతి చెయ్యండి. ఈ అలవాట్లన్నీ వదిలేస్తే మీకు సద్గతి కలుగుతుంది అని బాబా అంటారు. సిగరెట్ తాగే అలవాటు చాలా మందిలో ఉంటుంది. ఈ దేవతలకు ఎప్పుడూ ఇవి నివేదించరు, కావున మీరు వారి వలె ఇక్కడే తయారవ్వాలి అని అర్థం చేయించటం జరుగుతుంది. మీరు ఇటువంటి చీచీ వస్తువులను తీసుకుంటూ ఉంటే దుర్గంధం వస్తూ ఉంటుంది. సిగరెట్ లెక్క మత్తు పానీయాలు తీసుకునే వారి నుండి దూరం నుండే దుర్గంధం వస్తూ ఉంటుంది. కావున పిల్లలైన మీరు దైవీ గుణాలను ధారణ చెయ్యాలి, వైష్ణవులుగా అవ్వాలి. విష్ణు సంతానం ఉన్నట్లుగా మీరు దైవీ సంతానంగా అవుతారు. ఇక్కడ మీరు ఈశ్వరీయ సంతానం. ఈ మీ జన్మ సర్వోత్తమమైనది. మీరు దేవతల కన్నా ఉత్తములు. మీరు ఇతరులను కూడా ఉత్తములుగా తయారు చేస్తారు. ఇది అనంతమైన తండ్రి మిషనరీ. క్రైస్తవుల మిషనరీ ఉంటుంది కదా, వారు అనేకులను తమ ధర్మంలోకి మార్చుకుంటూ ఉంటారు. ఇది ఈశ్వరీయ మిషనరీ. మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా మార్చి మళ్లీ దేవతా ధర్మంలోకి బదిలీ చేస్తారు. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారని మీకు తెలుసు. మీరు జీవిస్తూ మరణించారు, మళ్లీ వెళ్లి దేవతలుగా అవుతారు. గర్భం నుండి జన్మ లభిస్తుంది. మిమ్మల్ని ధర్మాత్మగా తయారు చేసేందుకు బాబా మిమ్మల్ని తన ధర్మ సంతానంగా దత్తత తీసుకున్నారు. బాబా మిమ్మల్ని తన వారిగా చేసుకున్నారు. పిల్లలకు తండ్రి శిక్షణ ఇస్తారు. మళ్లీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. వారు ఎంతో ఉన్నతమైన వారు. వారిలో దైవీ గుణాలున్నాయి. ఎప్పుడైతే ఆత్మ అయిన మీరు పవిత్రంగా అయిపోతారో అప్పుడు శరీరం కూడా పవిత్రమైనదే కావాలి. పాత శరీరం సమాప్తమవుతుంది. మీకు మరలా సతో ప్రధానమైన కొత్త శరీరం కావాలి. సత్యగంలో పంచతత్వాలు కూడా సతో ప్రధానంగా అయిపోతాయి. మీరు శూద్ర వర్ణంలో ఉండేవారు, ఇప్పుడు మరలా బ్రాహ్మణ వర్ణంలోకొచ్చారు. మరలా మీరు దైవీ వర్ణంలోకి వెళతారు అని బాబా తెలియచేస్తున్నారు. మీరు 84 జన్మలు తీసుకుంటారు కదా, వారు బ్రాహ్మణ వర్ణాన్ని చూపించలేదు. ఇప్పుడు బాబా శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేసి ఆ తర్వాత దేవతలుగా తయారు చేస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు విరాట రూపంలో పిలక స్థానంలో ఉన్నారు. బాజోలి అనే ఆట ఉంది కదా, ఈ ఆటలో ఫల్టీలు కొడుతూ ఉంటారు. ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నారు, మళ్లీ దేవతలుగా క్షత్రియులుగా అవుతారు. ఆ తర్వాత మళ్లీ బ్రాహ్మణులుగా అవుతారు. దీనిని చక్రము అని అంటారు. ఇప్పుడు మనం బ్రాహ్మణ వర్ణంలో ఉన్నాం. ఈ జ్ఞానం ఇప్పుడు ఉంది, తర్వాత ఇక ప్రారంభం లభిస్తుంది. అక్కడ మరల 21 జన్మలు ఇక్కడి పురుషార్థమనుసారంగా నెంబర్ వారీగా సదా సుఖంగా ఉంటాము. కొందరు రాజ్య కుటుంబంలోకి, కొందరు ప్రజలలోకి వెళ్ళిపోతారు. రాజ్య కుటుంబంలో ఎంతో సుఖం ఉంటుంది, ఆ తర్వాత కళలు తగ్గిపోతూ ఉంటాయి. మీకు 21 జన్మల జ్ఞానం లభించింది, స్మృతి కలిగింది. మధురాతి మధురమైన పిల్లలు, మీకు ఇప్పుడు 84 జన్మలు పూర్తయ్యాయి. కొందరు 84 జన్మలు, కొందరు 80, 50 లేక 60 జన్మలు తీసుకున్నారు. అందరికన్నా ఎక్కువగా భారతవాసులైన మీరు సుఖాన్ని చూస్తారు అని బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఈ డ్రామాలో మన పేరు ప్రసిద్ధమైనది. దేవతల కన్నా మీరు ఉన్నతమైన వారు. మనం పూజ్యులుగా అవుతామని మీకు తెలుసు. సత్తిగల్లో మనం ఎవరినీ పూజించం, అలాగే మనల్ని కూడా ఎవరూ పూజించరు. అక్కడ మనం పూజ్యులుగా ఉంటాము. ఆ తర్వాత కళలు తగ్గుతూ ఉంటాయి. మనం పూజ్యుల నుండి పూజారులుగా అయ్యి కాళ్లకు నమస్కరించటం మొదలు పెడతాము. ద్వాపర యుగం నుండి మనం పూజారులుగా అవ్వటం ప్రారంభిస్తాం. చివరిలో అందరూ వ్యభిచారులుగా అయిపోతారు. ఈ శరీరం పంచతత్వాలతో తయారు చెయ్యబడింది. దీనిని ఎవరన్నా పూజిస్తే దానిని భూత పూజ అని అంటారు. పంచతత్వాలు అంటే పంచభూతాలు. ప్రతి ఒక్కరిలో పంచభూతాలున్నాయి. దేహ అభిమానపు భూతం, ఆ తర్వాత కామ క్రోధాలనే భూతాలు. భూత సాంప్రదాయము అని అన్నా లెక్క అసూరి సాంప్రదాయము అని అన్నా విషయం ఒక్కటే. బాబా వచ్చి మరలా దైవీ సాంప్రదాయాలుగా తయారు చేస్తారు. భూతాల నుండి విముక్తులను చేసి తమతో యోగాన్ని జోడింపచేసి దేవతలుగా తయారు చేసేందుకు బాబా వస్తారు. పరంపిత పరమాత్మ మనుష్యులని దేవతలుగా తయారు చేశారు అని, అతడే పతిత పావనుడు అని గురునానక్ కూడా వారి మహిమను గానం చేశారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారయ్యేందుకు చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వదిలేయాలి. శూద్రులను బ్రాహ్మణ ధర్మంలోకి తీసుకొచ్చి దేవతలుగా తయారు చేసేందుకు ఈశ్వరీయ కార్యంలో సహయోగీలుగా అవ్వాలి. సిగరెట్లు, మత్తు పానీయాలు తాగటం మొదలైన చెడు అలవాట్లు ఏవైనా ఉంటే వాటిని తొలగించేయాలి. 2. ఈ వినాశన సమయంలో ఒక్క బాబాతో సత్యమైన ప్రీతిని కలిగి ఉండాలి. పాత ఇల్లు కూలిపోనున్నది, కావున దీని నుండి మనస్సుని తొలగించుకుని కొత్త ఇంటితో జోడించాలి. వరదానం శ్రేష్ట కర్మ ద్వారా స్మరణ యోగ్యులుగా అయ్యే యోగయుక్త యుక్తియుక్త భవ. మీ ఒక్కొక్క కర్మ ఎంత శ్రేష్టంగా ఉంటుందో అంతగానే శ్రేష్ట ఆత్మలలో స్మరింపబడతారు. భక్తిలో నామస్మరణ చేస్తారు, కాని ఇక్కడ శ్రేష్ట ఆత్మలు ఎవరైతే ఉంటారో వారి గుణాలు మరియు కర్మలను ఉదాహరణగా చేసేందుకు స్మరిస్తారు. కావున మీరు శ్రేష్ట కర్మల ఆధారంపై స్మరణ యోగ్యులుగా అవుతూ ఉంటారు. దీనికోసం యోగయుక్తంగా అవ్వండి. యోగయుక్తులుగా అవ్వటం ద్వారా ప్రతి కర్మ, ప్రతి సంకల్పం, ప్రతి కార్యం లెక్క ప్రతి వాక్యము లెక్క కర్మ తప్పకుండా యుక్తియుక్తంగా ఉంటాయి. వారి ద్వారా అయుక్తమైన కర్మలు లెక్క సంకల్పాలు జరగవు. ఇది కూడా కనెక్షనే. స్లోగన్ నిమిత్తంగా మరియు నిర్మాణ చిత్తంగా అవ్వటమే సత్యమైన సేవాదారుల లక్షణం. అవ్యక్త ప్రేరణ పాయింట్ సదా హర్షితంగా ఉండేందుకు మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి. సహనశీలులుగా అవ్వండి. సరళ స్వభావము ఉంటే హర్షితంగా ఉండటంతో పాటుగా నయనాలు, ముఖము, నడవడిక ద్వారా కూడా మధురత అనేది ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుంది. నోటి నుంచి ఎప్పుడూ కటు వచనాలు వెలువడవు. వారి మనస్సు, బుద్ధి, మాటలు అన్నీ ఒకే విధంగా ఉంటాయి. మనస్సులో ఒకటి, మాటలలో మరొకటి ఉండటం ఇది సరళతకు గుర్తు కాదు. సరళ స్వభావం కలవారు సదా నిర్మాణ చిత్తులు, నిరహంకారులు, నిస్వార్థులుగా ఉంటారు. ఓం శాంతి.